పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10-12 వచనాలు చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10-12 వచనాలు చదువుకుందాం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమరణ గూర్చి, వాటి తర్వాత కలగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, దైవం రక్షక, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు. 6-7 తేదీలు మీ సన్నిధిలో ప్రతిష్ఠించి ప్రార్థించిన దినాలు, నిన్నటి దిన ముందు మీరెంతో దీవెనకరంగా ఆ టీ సెకండ్ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ లో ఓరియంటేషన్ లో కృప చూపించారు. ఈ రోజు కూడా 6-3 బ్యాచ్లు గెట్ టుగెదర్, ప్రభు 4 బ్యాచ్ ఓరియంటేషన్ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. పనులన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నిబిడలు ఇట్లా డివోషన్స్ లో వాక్యాన్ని వినడం మాత్రమే కాక ప్రభా పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రభా కీలకమైన ట్రైనింగ్ గుండా వెళ్తా ఉన్నారు. అదని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అట్లాగే నీ వాక్యాన్ని బోధిస్తున్న ప్రియులందరికీ నాయన అవసరమైన తర్ఫీదు మీరు ఇచ్చి చక్కటి వాక్య పరిచర్య నీ పరిచర్లు జరిగినట్లుగా మీరు కృప చూపించి పని వేడుకుంటూ ఉన్నా. ప్రత్యేకించి ఆదివారాన్ని బట్టి మీకు వందనాలు. సమకూడిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. నీ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. యువదే కాలం ప్రభు మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న ప్రియులను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ఖమ్మం టీచర్ల సహవాసాన్ని ప్రభు మీరు బలపరచండి. ముందున్న ప్రభు బల్ల సహవాసాన్ని దీవెనకరంగా మార్చండి. వాక్యం అర్థమైనట్లుగా మీరు కృప చూపించండి. ఈ ఉదయకాలపు వాక్య ధ్యాన సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఆదివారం ఆరాధనలో భాగంగా మనం బల్ల సహవాసాన్ని కలిగి ఉన్నాం. ప్రియులందరూ కూడా మీ గృహాల్లో కుటుంబాలతో బల్లను సిద్ధపరచుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. మనం లాస్ట్ టైం ఆదివారం ఉదయకాలపు ఆరాధనలో ఎస్కటాలజీ మీద, రాబో సంగతుల మీద మనం ధ్యానాన్ని ప్రారంభించాం. వార్షికోత్సవాల వల్ల ఆదివారం ఉదయకాలం నేను రెగ్యులర్ గా తీసుకోలేని పరిస్థితి ఉంది, అది మీరు విధులు. కాబట్టి లాస్ట్ టైం ఆదివారం ధ్యానంలో నేను పంచుకున్నప్పుడు ఇందులో భాగంగానే అంత్య దినాల గురించిన ధ్యానాన్ని మనం చేశాం. మీరు నోట్స్ కలిగి ఉంటే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సో చాలాసార్లు యుగాంతం కొరకు, 2వ రాకడ కొరకు ఆ చోట ఈ చోట వినబడ్డం, హాలీవుడ్ లో మూవీస్ కూడా దాన్ని ఆధారం చేసుకుని క్యాష్ చేసుకోవటం, సినిమాలు తీయటం, అవి కూడా చూస్తా ఉన్నాం. కరోనా చూసాం, కరోనా పాండమిక్ అప్పుడు కూడా ఈ రాకడ సూచనలు గురించి ఎక్కువగానే బోధన జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం అంత్య దినాల గురించి, ఈ రాకడ సంభవాల గురించిన విషయాల మీద అవగాహనకు రావటం మన ఆత్మీయ జీవితానికి మంచిది. అందులో అంత్య దినాల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అంత్య దినాలు దినముల అంతం, కడవరి గడియ, ప్రభువు దినం, ఈ పదాలు ఒకే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఎండ్ టైమ్స్, లాస్ట్ డేస్, ద లాస్ట్ హవర్, ఇవన్నీ అంత్య దినాలను సూచిస్తా ఉన్నాయి. అందులో భాగంగా మనం అంత్య దినాలు బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడతో ప్రారంభమయ్యాయి. ఆయన దినముల అంతమందు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మొదటి రాకడతో అంత్య దినాలను ఆరంభించాడు. అంత్య దినాలలో ఆత్మ కుమ్మరింపు, పెంతెకొస్త దినం సంభవించటం, అది యోవేలు ప్రవచనం నెరవేర్పు, అది కూడా ఫస్ట్ సెంచురీలో జరిగింది. దాన్ని అంత్య దినాలలో మనం కొనసాగుతా ఉన్నాం. అంత్య దినాల ముగింపులో మనం ఉన్నాము అని మనం కన్ఫర్మ్ చేసుకోగలిగాం. అంత్య దినాలు ఎలా ఉంటాయి అన్న మాట దగ్గర కూడా మనకున్న వాక్య సమాచారాన్ని బట్టి అంత్య దినాలలో ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది, యోవేలు ప్రవచనం దాన్ని నెరవేర్పు చూసాం. అపాయకరమైన కాలాలు వస్తాయి, మనుషులు భయంకరమైన జనరేషన్ తయారవుతుంది. 2 పేతురు పత్రిక 3:5 స్వార్థ ప్రియులు, బింకములు ఆడువారు, దైవ దోషకులు, తల్లిదండ్రులు కవితే. మనం అవన్నీ నిజమే ఈ జనరేషన్ లో అలాగే ఉంది, ఈ జనరేషన్ లో పరిస్థితి అలాగే ఉందని మనం నిర్ధారించుకోగలుగుతాం. అట్లాగే అంత్య దినాల్లో అవినీతి పెరిగిపోతుంది, సోషల్ డిక్లైన్, మోరల్ డిక్లైన్ రోమ పత్రిక నుంచి కూడా చూడగలిగాం. ఈవెన్ గేస్, లెస్బియనిజం, హోమోసెక్సువాలిటీ, ట్రాన్స్జెండర్స్ అవి కూడా ప్రస్తావించబడ్డాయి బైబిల్లో. అది ఈరోజు చట్టబద్ధమై చాలా కంట్రీల్లో విపరీతమైన పోకడలు చూస్తూ ఉన్నాం. అంత్య దినాలు లో మోసం పెరిగిపోతుంది, దాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే గ్లోబల్ ఇన్స్టెబిలిటీ, ప్రపంచ విపత్తులు సంభవిస్తాయి, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఏర్పడుతుంది, దాన్ని మనం చూడగలుగుతున్నాం. అంత్య దినాల్లో ఇస్రాయేల్ దేశం తిరిగి కట్టుబడాలి. 1948 ఆ దేశం కట్టబడడం, ఆశ్చర్యకరంగా ఎన్ని వ్యతిరేకతలున్నా ఆ దేశం ఉనికిని చాటుకోవటం కూడా మనం చూస్తున్నాం. అంత్య దినాల్లో గ్లోబల్ సిస్టమ్స్ ఏర్పడతాయి, పెరుగుతాయి. దాన్ని ఎకనామిక్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్, రిలీజియస్ సిస్టమ్స్, ప్రపంచమంతా కుగ్రామం అయిపోతుంది. ప్రపంచమంతా నెట్వర్క్ను బట్టి, టెక్నాలజీని బట్టి ఒకటిగా అయిపోతున్నాయి. ఏది స్టార్ట్ అయినా అది ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. గ్లోబల్ సిస్టమ్స్ పెరిగిపోతాయి, దాన్ని మనం చూడగలిగా ప్రకటన గ్రంథం నుంచి. ఈ అంత్య దినాలలో మనం ఉన్నాము అన్న దాన్ని నిర్ధారించుకుంటూ మనం ఏం చేయాలి, దాన్ని కూడా స్టడీ చేస్తూ వచ్చాం. మనం సమస్త జనులను శిష్యులుగా చేయటం మన పని. మనం మెలకువతో ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తూ సిద్ధపడుతూ ఉండటం మన పని. మనం ప్రార్థనలో కనిపెట్టడం మన పని. మనం ఏం చేయాలో కూడా స్టడీ చేస్తూ వచ్చాం. ఈరోజు నా అంశం దీంట్లో భాగంగానే ఈ రాకడ ప్రవచనాలను ఎట్లాగా అర్థం చేసుకోవాలి, మనం ఇందులో శ్రమల కాలం 1000 ఏళ్ల పరిపాలన యేసుక్రీస్తు ప్రభు రాకడకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ధ్యానం చేయబోతా ఉన్నాం. అయితే ఆల్రెడీ రాకడ ప్రవచనాల మీద వ్యాఖ్యానం చేసిన పుస్తకాలు మార్కెట్ లో ఉన్నాయి. అయితే ఒకలా కాకుండా వేరు వేరు వ్యాఖ్యానాల వల్ల భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి, 4 ప్రధానమైన వర్గాలు ఏర్పడ్డాయి. 4 ప్రధానమైన వర్గాలు ఏర్పడ్డాయి. ఇందులోనే ఈ 4 ప్రధానమైన వర్గాలు ఎందుకు ఏర్పడ్డాయంటే ఒకటే ప్రవచనం కానీ వారు వేరువేరుగా తీసుకుంటున్నారు. అందులో డిస్పెన్సేషనల్ ప్రీమిలీనిస్టులు అంటారు, అంటే వీళ్ళు ఇందులో 1000 ఏళ్ల పరిపాలన ముందుగానే యేసుక్రీస్తు ప్రభు ముందుగానే వస్తాడు, తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అన్నది వీరి భావన. హిస్టోరికల్ ప్రీమిలీనిస్టులు ఉన్నారు, అట్లాగే పోస్ట్ మిలీనిస్టులు ఉన్నారు, అట్లాగే ఎమిలీనిస్టులు ఉన్నారు. అంటే 4 శ్రమల కాలం ఎప్పుడు జరుగుతుంది, 1000 ఏళ్ల పాలన ఎప్పుడు జరుగుతుంది, యేసయ్య ముందు వస్తాడా తర్వాత వస్తాడా, సాతాను మళ్ళా విప్పబడతాడా అన్న అభిప్రాయాల మీద వేరు వేరు అభిప్రాయాలు ఉండడాన్ని బట్టి ఈ 4 కేటగిరీ లేదా 4 స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి, 4 వర్గాలు ఉన్నాయి. కాబట్టి మనం మార్కెట్ లో ఏ బుక్ తీసుకున్నా ఏదో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు రాసుంటారు. ఇక్కడ మనం ఎవరిది కరెక్ట్ అన్నదానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రవచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 2, ప్రవచనాలను మనం స్టడీ చేస్తున్నప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకవేళ అక్కడ ఏమైనా మనం అనుకున్న కీస్ లేకపోతే, స్పష్టత లేకపోతే, లీడ్స్ లేకపోతే మౌనంగా ఉండటం మంచిది. మనం అక్కడ దాన్ని వివరించి ఏదో చెప్పాలని ట్రై చేసి ఏదో చెప్పి మనం మిగతా వినేవారిని కలవరపరచడము లేకపోతే తప్పుడు అభిప్రాయాలు తీసుకెళ్లడము కంటే కూడా మాకు అర్థం కాలేదు, దీని మీద స్పష్టత లేదు, దీన్ని ఇంకా స్టడీ చేస్తాము అని మాట్లాడుకోవడం మంచిది. ఇక్కడ దేవుడు బయలుపరిచాడు, ఆత్మదేవుడు బయలుపరిచాడు, ఇది రివీల్ చేయబడింది, ఇది నాకు మాత్రమే బయలుపరచబడింది, చాలా ప్రమాదకరమైన విధానం, చాలా ప్రమాదకరమైన విధానం. సో గ్రంథం రాయబడ్డ తర్వాత ఒక మాట మనం చదువుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి పౌలు గలతీ సంఘం విషయంలో వేదంతో మాట్లాడుతున్న మాటలు. ఆయన అంటాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరియకు సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపుగోరి మిమ్మను కలవరపరిచేవారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియకు సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. కాబట్టి చెప్పేశాం మేము, దేవుడు చెప్పాలనుకుంది, ఒకసారి చెప్పేశాం, దేవుడు దాన్ని రాయించేశాడు. మరలా పౌలు బతికి వచ్చి నేను అదే పౌలును అని అదే ఆకారంలో కనబడి చెప్పినా నమ్మొద్దు. పరలోకం నుంచి ఒక దూత వచ్చి నేను పరలోకం నుంచి వచ్చిన దూతను అని మీ కనుల ఎదుట ఏదో అద్భుతం చేసిన నమ్మద్దు అని ప్రత్యక్షకర్తలు రెవలేషన్స్ దేవుడు బయలుపరచడం, ఆత్మదేవుడు మాట్లాడటం, బోధించటం అన్నది దాన్ని ప్రామాణికంగా తీసుకోవటం చాలా ప్రమాదం. డైవర్ట్ అవుతాం, చాలా మంది డైవర్ట్ అయ్యారు ఇప్పటికీ ఈ విషయాల మీద క్లారిటీ లేక రకరకాల అభిప్రాయాలు ఉన్నారు. సో ఇంటర్ డినామినేషనల్ గా వేరు వేరు డినామినేషన్ కు చెందిన సభ్యులు ఈ ఎస్ఎఫ్జే పరిచయంలో అనుదినము వాక్య ధ్యానంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ మనం ఇక్కడ ఈరోజు ప్రవచనాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్న కొన్ని నియమాలు, జాగ్రత్తలు, వాటిని చూడడం ద్వారానే మిగతా ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందులో అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట, ఓల్డ్ టెస్టమెంట్ ప్రవచనాలు ఎలాగా అర్థం చేసుకోవాలి లేదా వివరించడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, న్యూ టెస్టమెంట్ ప్రవచనాలు కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాలను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ రెండు కూడా మనం ప్రధానంగా చూడాలి. ఒకవేళ సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే నష్టపోతాము అనడానికి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలోంచి మనం అర్థం చేసుకోవాలి. చదివిన మూల వాక్యం ఉంది కదా, పేతురు మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మొదటి పేతురు పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు. ప్రవక్తలు ప్రవచించారు ఈ కృపను గూర్చి, రక్షణ గూర్చి ప్రవచించారు. అయితే వాళ్ళు ప్రవచించిన ప్రవక్తలే ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దాన్ని విచారించి పరిశోధించిరి. ఆయన వస్తాడు అని ప్రవచనం రాయబడింది, ఆయన ముందుగా శ్రమ పడతాడు అని రాయబడింది, ఆయన పాలన చేస్తాడు అని కూడా రాయబడింది. ఈ విషయాలు పాత నిబంధన ప్రవక్తలకు ముందుగానే దేవుడు తెలియజేశాడు. వాళ్ళు ఒక రకంగా చాలా స్ట్రగుల్ అయ్యారు. పాలన చేసేది ఎప్పుడు, శ్రమ పడేది ఎప్పుడు, మెస్సయ్యను రాజుగా చూడాలా, మెస్సయ్యను గొర్రెపిల్లగా చూడాలా, అదెప్పుడు జరుగుతుంది, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు రాజు అవుతాడు, ఎప్పుడు ఆయన శ్రమను పొందుతాడు, ఎప్పుడు ఆయన సింహాసనం మీద పరిపాలన చేస్తాడు. ఒక రకంగా మన లోకాసువార్త ధ్యానంలో భాగంగా మొదటి అధ్యాయం నుంచి గబ్రియేల దేవదూత మరి తల్లితో మాట్లాడుతున్న మాటలు మనం చదువుతాం. ఆయన గొప్పవాడు అవుతాడు, బాగుంది, సర్వోన్నతుడు కుమారుడు అవుతాడు, అది బాగుంది, ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు, చాలా బాగుంది, ఆయన ఈ యాకోబు వంశస్థ యుగ యుగాలు వెళ్తాడు, చాలా బాగుంది, కానీ సిలువ ఎక్కడింది, ఆయన సింహాసనం ఎక్కాలి కదా, సిలువ ఎక్కాడు అన్నది అర్థం కాదు. ఒకవేళ ఈ విభజన తెలియకపోతే ముందు శ్రమలు తర్వాత మహిమ అని ప్రవక్తలకు ఆత్మదేవుడు సూచించినప్పుడు వాళ్ళు నమ్మారు. కానీ బాగా స్ట్రగుల్ అయ్యింది లేకపోతే బాగా కాన్సన్ట్రేషన్ చేసింది వేటి మీద అని మనం మాట్లాడుకుంటే అక్కడ రాయబడ్డ మాట మూడు లైన్ క్రీస్తు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దాన్ని విచారించారు, పరిశోధించారు. దాన్ని చాలా క్లారిటీ కొరకు ట్రై చేశారు ప్రవక్తలు. ఆత్మదేవుడు వాళ్ళకు బయలుపరిచిన ప్రవచనాల విషయంలో కాలాలను వాళ్ళు విచారించారు, పరిశోధించారు అని పేతురు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రవక్తలకు కూడా ప్రవచనాలు పూర్తిగా అర్థం కాలేదు. ప్రవక్తలకు కూడా, పాత నిబంధన గ్రంథపు ప్రవక్తలకు కూడా ప్రవచనాలు వాళ్ళకి వినిపించిన వాళ్ళకు కొంత అర్థమైంది, కొంత అర్థం కాల. మనం మరొక వాక్యం చదవాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 8-9 వచనాలు చదవాలి. 8-9 వచనాలు చదవాలి. 8-9 వచనాలు. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడా, వీటికి అంతమేమని నేను అడగగా అతడు, ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నువ్వు ఊరకుండమని చెప్పాను. ఇంతకీ పైన రాయబడ్డ మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి, చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. సరే, ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు, ఏంటి దీని పరిస్థితి అన్నప్పుడు నేను చెప్పను, నువ్వు మౌనంగా ఉండు అన్నాడు. 4వ వచనం. దానియేలు పైన వచనాలు, మీరు దానియేలు గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. 4వ వచనంలో దానియేలు, నువ్వు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు, చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగునని నాతో మాట్లాడు గబ్రియల్ నాతో చెప్పాను. నువ్వు అక్కడ ఏమన్నాడంటే తెలివి అధికమగును. రీసెంట్ గా ఒక అనాలిసిస్ ఇలా రాశారు, ఒక 4000 సంవత్సరాల చరిత్రను మనం తీసుకుంటే ఈ 100 సంవత్సరాలలో 150 సంవత్సరాలలో వచ్చిన మార్పు, సాంకేతికమైన మార్పు గతంలో అంతగా లేదు. ఇప్పుడు మనుషులు మహా అయితే గుర్ర బండినో ఎడ్ల బండినో కాలినడకను ప్రయాణం చేసేవారు అంతవరకే. కానీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో వచ్చిన మార్పు అంతా ఇంత కాదు. సైకిల్ వచ్చింది, మోటార్ బైక్ వచ్చింది, కార్ వచ్చింది, ట్రైన్ వచ్చింది, విమానం వచ్చింది. చాలా విపరీతమైన టెక్నికల్ అడ్వాన్స్మెంట్ చూస్తా ఉన్నాం. తెలివి అధికమవడం వలన అధికమగును అన్నది ప్రవచనం. చాలా మంది నలుదిశలు సంచరించినందున అమెరికాలో ఏదైనా ఒకటి ఉంటే అది ప్రపంచమంతా వెళ్ళిపోతుంది. ఏ దేశంలో ఎక్కడైనా ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే ప్రపంచమంతా దాన్ని తీసుకెళ్లిపోతున్నారు, అడాప్ట్ చేసేసుకుంటున్నారు, నలుదిశలా సంచరిస్తున్నారు, స్టడీ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమన్నా తెలుసుకుంటున్నారు. ఒక భాష వచ్చింది, యూరో, ఒక ధనం వచ్చింది. అట్లాగే గ్లోబలైజేషన్ లో మనం మార్పులు చూస్తా ఉన్నాం. దానియేలు గ్రంథంలో రాజ్యాల గురించిన విషయాలు రాయబడ్డాయి, అభిషక్తిని గురించిన విషయాలు రాయబడ్డాయి, అభిషక్తుడు నిర్మూలం అవడం గురించిన విషయాలు రాయబడ్డాయి. ఇంకా 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనిదురు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేలుకొందురు. సమాధుల్లో ఉన్నవారు మేలుకుంటారట. కాబట్టి ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న విషయాల దగ్గర కూడా వీటిని మరుగు చేయి అన్నాడు 4వ వచనంలో. ఎనిమిది తొమ్మిది వచనాల్లో నాకు అర్థం కావట్లేదు అని అడిగితే మరుగుగా ఉన్నట్లు ముద్రింపబడినవు గనక నువ్వు ఊరుకో, నువ్వు అడగొద్ది చెప్పను అని ఆయన కూడా చెప్పలేదు. కాబట్టి ప్రవచనాలు ప్రవక్తలకు కూడా పూర్తిగా అర్థం కాలేదు, పూర్తిగా రివీల్ చేయబడలేదు, మరుగుగానే రాయబడ్డాయి అన్న విషయాన్ని మనం గ్రంథంలో చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు కాలంలో వాళ్ళకేమైనా స్పష్టత ఉందా? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళకేమైనా స్పష్టత ఉందా? వాళ్ళకేమైనా ప్రవచనాలు బాగా అర్థమయ్యాయంటే అర్థం కాలేదు అని మనం ఖచ్చితంగా వాక్యంలో అర్థం చేసుకోగలుగుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు, 6వ అధ్యాయం 14-15 వచనాలు. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకానికి రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చీటుకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. వాళ్ళకేమర్థమైందంటే రాజుగా మెసేజ్ వచ్చి పాలన చేస్తాడు అలా అర్థం చేసుకున్నారు, లిటరల్ గా అర్థం చేసుకున్నారు, అక్షరార్థమే తీసుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న అద్భుతాలు చూసి రాజుగా కూర్చోబెట్టేద్దామని చెప్పి ట్రై చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన అక్కడ ఉండకుండా వెళ్ళిపోవటం 15వ వచనంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుని పిలాత అడుగుతున్నాడు, నువ్వు రాజువా? యేసుక్రీస్తు ప్రభు సిలువు పైన రాశారు యూదుల రాజు అని, ఆయన యూదుల రాజు అని రాశారు. పిలాత రాజా రాజువా అని అడుగుతున్నాడు. ప్రజలేమో ఆయన రాజుని చేద్దామనుకున్నారు. అపోస్తుల కార్యాలు గ్రంథం 1వ అధ్యాయంలో శిష్యులు అడుగుతున్నారు, ఈ కాలం ముందు ఇస్రాయేల్ కు రాజ్యం మరలా అనుగ్రహిస్తావా? పొలిటికల్ పవర్ కొరకు, పొలిటికల్ కింగ్డమ్ కొరకు, పొలిటికల్ కింగ్షిప్ కొరకు యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్న వాళ్ళు వెతుకుతున్నారు, ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా రాజ్యం కోసమే బోధించాడు, పరలోక రాజ్యం. వాళ్ళేమో భూలోక రాజ్యం కొరకు, ఆయనేమో యుగ యుగాలు ఉండే రాజ్యం కొరకు, వాళ్ళేమో కొంతకాలం ఉండే రాజ్యం కొరకు. కానీ వాళ్ళు ఆ యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్న ప్రజలు లేదా శాస్త్రులు పరిసయ్యులు ప్రవచనాలని సరిగ్గా అర్థం చేసుకున్నారు అని చెప్పగలమంటే లేదు, వాళ్ళకు కూడా ఆ క్లారిటీ లేదు. వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో డైలమాలోనే ఉన్నారు. దాన్ని మనం చూస్తున్నాం వాక్యంలో. అట్లాగే యూదా నాయకుడు, యూదా ప్రజల నాయకుడు, వాళ్ళు మెస్సయను గురించి రాయబడ్డ ప్రవచనాలను సరిగ్గా అర్థం చేసుకోలేదు, నాయకుడు కూడా సరిగ్గా అర్థం కాలేదు అని మనం వాక్యంలో చూడగలుగుతున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం, 3వ అధ్యాయము 13-18, 13-18 చాలా విషయాలు రాయబడ్డాయి. అందులో ప్రాముఖ్యంగా 18వ వచనం, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలను అటుగా ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చాను. 17వ వచనం, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిదిరని నాకు తెలియను. యేసుక్రీస్తు ప్రభుని మరణం కొరకు వాళ్ళు మాట్లాడుతూ 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపి తిరిగి ఆయన మీరు సిలివేశారు. ఎందుకు ఆయన మీరు సిలివేశారంటే మీకు ప్రవచనాలు అర్థం కాక, ప్రవచనాన్ని అర్థం కాక తెలియదు మీరు చేశారు. దేవుని సార్వభౌమాధికారంలో ఆయన ప్రణాళికలో భాగంగా అది జరిగిన మీరు తెలియక చేశారు. అందుకే 2వ అధ్యాయంలో వారి గుండెలు బాదుకొని మమ్మల్ని ఏం చేయమంటావు, మేము చేసింది మాత్రం మహాపాతకం అని వాళ్ళు ఒప్పుకొని బాప్తీసం తీసుకోవటం 2వ అధ్యాయంలో చూస్తున్నాం. కాబట్టి యూదా పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళకేమైనా ప్రవచనాలు స్పష్టంగా అర్థమయ్యాయంటే లేదు, వాళ్ళు తెలియక తెలియని పరిస్థితులను ఉన్నట్లుగా వాక్యం చూస్తున్నాం. అపొస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 27వ వచనం యెరూషలేములో కాపురముండు వారి అధికారులను ఆయన్నైనను ఆ ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. యెరూషలేములో ఉన్న అధికారులు విశ్రాంతి దినాన ప్రవచనాలు చదువుతా ఉన్నా సరే వాళ్ళకి అర్థం కాల, వాళ్ళు గ్రహించలేదు కాబట్టి వాళ్ళు చేయడాన్ని పాపం చేశారు, ఏసైనే సులువేశారు అని మనం వాక్యలో చూస్తున్నాం. ప్రజలు కన్ఫ్యూజన్తో ఉన్నారు, వాళ్ళకు స్పష్టత లేదు. యూదా ప్రజలు, యూదా నాయకులు, మత నాయకులు, శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అన్న విషయాలు వాక్యంలో చూస్తున్నాం. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న శిష్యులు, యేసయ్యను వెంబడిస్తున్న శిష్యులు వారు కూడా కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. ఆ విషయాలు మనం చూడగలం. లూకాసు వార్త 24వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా. ఎవరితో మాట్లాడుతున్నాడు? పునరుద్ధారణ అయిన తర్వాత శిష్యులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళేమనుకున్నారట 21వ వచనం, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఏనే అని మేము నిరీక్షించి ఉంటుంది గాని ఇది వేరేగా జరిగిపోయింది. ఆయన ఏమో మమ్మల్ని విడిపిస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేసావు, ఆయనే సిలువ మీద చనిపోయాడు అని యమ్మాన మార్గంలో శిష్యులు మాట్లాడుతూ ఉంటే 25వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తిడుతున్నారు. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, అవివేకులు మందమతులు అన్నాడు ఆయన. 26, క్రీస్తు ఎలాగో శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలన్నిట్లో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలుపును. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న లేఖనాలు వాటి భావాన్ని వాళ్ళకి వివరిస్తున్నాడు. వాళ్ళకి అర్థం కాని పరిస్థితులుంటే అర్థమయ్యేటట్లుగా ప్రభువు చేస్తున్నాడు. 44వ వచనం, ఆయన అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. 45వ వచనం అంటే చేద్దాం. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినాన మృతుల్లోంచి లేచిననియు. ఆయన వారి మనసును తెరిచి ముందు శ్రమ, ఆ తర్వాత పునరుద్ధానం, ఆ తర్వాత మహిమ అన్న విషయాలు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. వాళ్ళ హృదయాలు తెరిచారు, వాళ్ళ అండర్స్టాండింగ్ ను ఓపెన్ చేశారు. అర్థమయ్యేటట్లుగా చేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా ప్రవచనాలు అర్థం చేసుకునే తేడా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. ఒకటి, పాత నిబంధన ప్రవక్తలు ప్రవచనాన్ని పూర్తిగా, ఈవెన్ ప్రవక్తలు అర్థం చేసుకోలేకపోయారు, నమ్మారు కానీ వాళ్ళు పూర్తిగా అర్థం కాల. యేసుక్రీస్తు ప్రభు నాటి ప్రజలు వాళ్ళు కూడా వేరే ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు, వాళ్ళు కూడా ప్రవచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోలే. యూదులు, ఆ యూదుల పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు కూడా వాళ్ళు ప్రవచనాన్ని అర్థం చేసుకోకే క్రీస్తును సిలువేశారు, తెలియక చేశారు, వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోక చేశారు. యేసయ్యను వెంబడిస్తున్న శిష్యులు కూడా వాళ్ళు ఎలాగెందుకు జరిగింది, ఎలాగెందుకు జరిగింది అని ఆశ్చర్యపోతున్నారు తప్ప, ఇదే కదా ప్రవచనాల్లో రాయబడ్డ విషయాలు అని వాళ్ళు నిర్ధారించుకోలేని అయోమయ పరిస్థితుల్లో ఉంటే ప్రభు వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చేస్తున్నాడు. దాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, కొన్ని ప్రవచనాలు ఎలా ఉంటాయో అర్థం కావడానికి మనం ప్రధానంగా పాత నిబంధన ప్రవచనాలు ఎలా ఉంటాయో అర్థం కావడానికి ఒక వాక్యం చదవాలి. ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు రాజు అవుతాడు, ఎప్పుడు ప్రారంభ పెడతాడు, ఇది శ్రమలు ఎప్పుడు, మహిమ ఎప్పుడు అన్న దాని దగ్గర ఇప్పటికీ ఇజ్రాయేల్, ఇప్పటికీ యూదుల్లోని ఇస్రాయేల్లో యేసుక్రీస్తుని మెస్సయ్యగా నమ్మిన వారు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న వారు, మెస్సయ్య ఇలాగా సిలువెక్కడు అని అనుకుంటున్న వారు, ఇస్లాం యూదుల్లో ఇంకా చాలా మంది ఉన్నారు. నమ్మిన వారు క్రైస్తవులయ్యారు, నమ్మని వారు క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తూ వారు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అర్థం కాకే. కాబట్టి మనం ఒక ప్రవచనం ఎట్లా ఉంటుందో చూడడానికి ఒక ప్రవచనం మనం చదవాలి. ఆమోస గ్రంథం 9వ అధ్యాయం, పదకొండు 12 వచనాలు మనం చదవాలి. ఆమోస గ్రంథం 9వ అధ్యాయము 11-12 వచనాలు చదవాలి. పేజ్ నెంబర్ 760. 11. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్య జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపురీతిగా దాన్ని మరలా పట్టుదును. ఇలాగ జరిగించి యెహోవా వాక్కు ఇదే. రాయబడ్డ మాట, పడిపోయిన దావీదు గుడారమును దాని గోడను నేను మరలా కడతాను అని దేవుడు చెప్పాడు. ప్రవక్తల ప్రవచనం. ఏంది, దావీదు గుడారాన్ని మరలా కడతాను, దాని గోడను మరలా కడతాను అన్నదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దావీదు గుడారం అంటే టాబెర్నకల్, దేవుడిస్ టాబెర్నకల్. దావీదుకు మోషేపు చూపించిన దాన్ని తర్వాత దావీదు కాలంలో ఆయన నిబంధన మందసాన్ని తీసుకొని రావటం, దేవాలయాన్ని కట్టాలనుకోవటం, దాని సొలోమోను కట్టడం మనం చూస్తాం. ఆయన తిరిగి మరలా కడతానన్నాడు పడిపోయిన దావీదు గుడారాన్ని. అందుకొరకు మనం ఏమర్థం చేసుకోవాలంటే, పాత నిబంధన ప్రవచనాలు, అవి చాలా ప్రవచనాలు, పాత నిబంధన ప్రవచనాలు అన్ని కూడా ఒక సింబాలిక్ గా వాడబడ్డాయి. ఒక దృశ్య రూపం ఇవ్వబడింది, ఒక సాదృశ్యం ఇవ్వబడింది. దాన్ని లిటరల్ గా అట్లా తీసుకోవడానికి లేదు. దీన్ని కొత్త నిబంధనలో ఏంటి, ఈ గుడారాన్ని తిరిగి కట్టడం ఏంటి, ఆ గోడను తిరిగి నిలబెట్టడం ఏంటి, అందులో అన్యజనులు అన్న ప్రస్తావన ఉంది. ఎదోము శేషమును నా నామం ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకుందురు అని ఉంది. దాన్ని అపొస్తలుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో యాకోబు వివరిస్తా ఉన్నాడు, దాన్ని కనెక్ట్ చేస్తున్నాడు. ఆ ప్రవచనం యొక్క అర్థం ఏంటో చెప్తున్నాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం నుంచి ఆయన మాట్లాడుతూ అక్కడ 17వ వచనం, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక. దీన్ని అపోస్తులు ఎట్లా వివరిస్తున్నారంటే, ఇది సంఘం దావీదు గుడారము అని పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనం, కొత్త నిబంధనలో సంఘం. సంఘంలో యూదుడు అన్యుడు అన్న తేడా లేదు, ఇద్దరు ఒకటైపోయారు. కాబట్టి మనం అన్యజనుని ఆపొద్దు. అనాది కాలం నుంచి దేవుడు చెప్తా వస్తున్నాడు, అన్యులు యూదులు అన్న భేదం లేదు ఈ గుడారంలో, దావీదు గుడారంలో అని సంఘాన్ని సూచించి యాకోబు మాట్లాడటం ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. అన్యజనులకు సంబంధించిన సన్నివేశంగా చూస్తున్నాం. పాత నిబంధనలో అన్యజనులు దేవాలయంలో దేవుడితో ఉండే అవకాశం లేదు. కాబట్టి సింబాలిక్ గా ఉన్న విషయాలు. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ఒక జంతువు, క్రూర జంతువు, చిరుతపులి అందులోనే ఉంటుంది, ఎలుగుబంటి అందులోనే ఉంటుంది, గద్దరూపం, పక్షిరాజు రూపం, గద్దరూపం, ఒకే జంతువులో ఇన్ని ఎట్లా ఉంటాయి? ఎక్కడైనా ఉందా ఈ జంతువు? కనబడదు ఎక్కడ. 7 తలలు, 10 కొమ్ములు, ఎక్కడ 10 కొమ్ములు, ఎక్కడున్నాయి 7 తలలు? ఏ జంతువుకు ఉన్నాయి? ఎక్కడైనా భూప్రపంచం మీద కనిపిస్తున్నా జంతువు? కనబడదు. మరి ఎందుకు ఇట్లా రాశాడు? చెప్పాలనుకున్న సత్యాన్ని ఆయన అర్థం చేయించడానికి ఏదో ఒక సింబల్ వాడాడు, ఏదో ఒక సింబాలిక్ గా వాడటం, ఒక దృశ్యాన్ని చూపించటం. అక్కడ లిటరల్ గా దీనికి 7 తలలు ఉంటాయి అని అంటే ఎక్కడ కనబడదు, 10 కొమ్ములే ఉంటాయి, ఎక్కడా కనబడదు. కాబట్టి లిటరల్ గా ఉన్న వాక్యాన్ని వాక్యముగా లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేయడం ద్వారా ప్రవచనాలను మనం రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చదవాలి. ప్రకటన గ్రంథంలో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. మనం ఈ జాగ్రత్తలు పాటించుకుంటూనే ఈ ఎస్కటాలజీలో కొన్ని విషయాలు తప్పుగా బోధించబడతా ఉన్న ప్రమాదకరమైన బోధలున్న, ఒక రకంగా రాకడ గుర్చిన ధ్యాస లేదు, రాకడ గుర్చిన భయం లేదు, సిద్ధపాటు లేదు, బోధన లేదు, పూర్తిగా పక్కన పెట్టేశారు, ఎదురు చూపేలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక రకంగా రాకడ గుర్చిన విషయాలు మాట్లాడుతూ ఉంటే భిన్నమైన విషయాలు వినబడతా ఉన్నాయి. అస్పష్టత ఉంది, ఇంకా కన్ఫ్యూజన్ లో తీసుకెళ్లారు. ఒక పక్కన ఇక రాకడ గుర్చిన లేదు, భూలోకమే పరలోకం అంతా ఇక్కడే అనుభవిద్దాం, ఇక్కడే సంపాదించుకుందాం. దేవుడు ఇంకా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ బోధలు చూస్తున్నాం. ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఒక విషయం ఇలా రాయబడతా ఉంది. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలుములో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధంలోంచి లేచాను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మాను. ఆ పొగలో నుండి మిడతల భూమి మీదకు వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇవ్వబడును. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడను. కిందకొచ్చేసరికి 7వచనం ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడ్డ గుర్రములను పోలి ఉన్నవి. బంగారం వల్లి మెరియు కిరీటములు వంటివి వాటి తల్ల మీద ఉండేను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి, స్త్రీల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమెరుపు వంటి మైమెరుపులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రముల రథముల ధ్వని వలె ఉండెను. ఎక్కడ కనిపిస్తాయి ఇలాంటి మిడతలు? సింహపు పళ్ళు, వాటి మీద కిరీటాలు, స్త్రీల వంటి తల వెంట్రుకలు. ఇక్కడ రాయబడ్డ విషయాన్ని చాలా మంది లిటరల్ గా ఎక్కడా చూడలేము. వీటిని ఈ రోజు మనం చూస్తున్న యుద్ధాయుధాలు, ప్రతి దేశం కూడా ఎక్కువగా మిలిటరీ మీద, ఆర్మీ మీద ఇన్వెస్ట్ చేస్తూ బాగా అనుభవములు సిద్ధపరచుకుంటున్నారు, సోఫిస్టికేటెడ్ వెపన్స్ సిద్ధపరచుకుంటున్నారు. వాటిని సంబంధించి ఈ విషయాలు రాయబడ్డాయని చాలా మంది భావిస్తారు. కానీ లిటరల్ ఇంటర్ప్రిటేషన్, లిటరల్ గా ఆ వాక్యాన్ని అక్షరార్థంగా వివరించడం అన్నది ప్రవచనం దగ్గర ప్రమాదకరంగానే ఉంటుంది. అక్కడ ఉన్నదే తీసుకోవాలి, లేనిది తీసుకోవాలి అన్న నియమం మంచిదే గాని ప్రవచనాలు పోలికగా రాయబడ్డ వాటిని లిటరల్ గా 7 తలలు 10 కొమ్ములు అలాగే ఉంటది, అక్కడే ఉంటది, అదంతే అని మనం మాట్లాడడానికి లేదు. అది అవగాహన లోపమే అవుతుంది, అవగాహన లోపమే అవుతుంది. కాబట్టి పాత నిబంధన ప్రవచనాలను మనం స్టడీ చేస్తున్నప్పుడు ఎస్కటాలజీలో ఎట్లా అర్థం చేసుకోవాలి, కొత్త నిబంధన ప్రవచనాలను స్టడీ చేస్తున్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మీ ధ్యానానికి, మీ అవగాహనకు, మీ అధ్యయనానికి ప్రయోజనకరంగా ప్రభు చిత్తమైతే మనం ఎస్కటాలజీని కంప్లీట్ చేయడానికి ఈ ప్రిన్సిపల్స్ మనం పాటించాలి. అందులో మొదటి మాట పాత నిబంధన ప్రవచనాలను వివరిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే దానికి కొత్త నిబంధనలో ఎక్కడైనా వివరణ ఉంటే ఆ వివరణ మీద మనం ఆగాలి. ఇప్పుడు దావీదు గుడారం కొరకు మనం ఆమోస గ్రంథంలో చదివాం, దాన్ని అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో సంఘము అని అపొస్తలులు మాట్లాడారు. కాబట్టి మరలా దావీదు గుడారం, మరలా యెరూషలేము దేవాలయం మరలా కట్టబడుతుందా అని లిటరల్ గా తీసుకోవడానికి లేదు. అది యేసుక్రీస్తు ప్రభు కట్టిన సంఘం, నా సంఘాన్ని కట్టుదును అన్నాడు. నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. కాబట్టి అందరినీ యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికి వెళ్ళమన్నాడు. దాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం, ఆ విషయాలు మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకుందాం కొత్త నిబంధన, పాత నిబంధన ప్రవచనాలను చదువుతా ఉన్నప్పుడు, పాత నిబంధన ప్రవచనాలు చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గాని అపోస్తులు గాని ఎక్కడైనా ఆ ప్రవచనానికి వివరణ ఇచ్చుంటే అక్కడ మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవటం ఆరోగ్యకరమైన విషయం. అది ఆరోగ్యకరమైన విషయం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మచ్చికి మత్తయి సువార్తికుడు సువార్త రాస్తున్నప్పుడు ఆయన యూదును ఉద్దేశించి సువార్త రాశాడు కాబట్టి యూదుల దగ్గర ఆల్రెడీ పాత నిబంధన గ్రంథం ఉంది కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాలను ఆయన ఎత్తిపట్టి వాటికి వ్యాఖ్యానం రాసుకుంటూ వెళ్ళాడు. ఎత్తి పెట్టి వ్యాఖ్యలు రాసుకుంటూ వెళ్ళాడు. చాలా బాగా చూడగలుగుతాం మత్తయి వార్త ఆల్రెడీ మనం బైబిల్ స్టడీ చేస్తా ఉన్నాం కాబట్టి మనకు చాలా ప్రవచనాలు కనిపిస్తా ఉన్నాయి. మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం, మొదటి అధ్యాయము 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగను. ఎవరా కన్యక? మరియా. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, వాటిని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అపోస్తులు, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వివరించారు. యేసయ్య కూడా ప్రవచనాలను ఆయన బోధల్లో జ్ఞాపకం చేశాడు, జ్ఞాపకం చేశాడు. 2వ అధ్యాయం 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం మత్తయి సువార్త, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలయనగా, యూదయ దేశ బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేల్ నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అనే ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. కాబట్టి యేసయ్య ఎక్కడ పుడతాడు, మెస్సయ్య ఎక్కడ పుడతాడు అన్న ప్రశ్నకు వాళ్ళు ఆ గ్రంథాలు వెతికితే మీకా గ్రంథంలో బెత్లెహేము అని రాయబడింది. కాబట్టి పాత నిబంధన ప్రవచనాలను మనం ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు కొత్త నిబంధనలో కనెక్షన్ చూడాలి. కొత్త నిబంధనలో కనెక్షన్ చూస్తే సింబాలిక్ గా రాయబడ్డ వాటికి అసలైన విషయాలు వివరణ యేసుక్రీస్తు ప్రభువు గాని ఆయన శిష్యులు గాని కొత్త నిబంధన గ్రంథంలో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతాం. అది ప్రాముఖ్యమైన విషయం. 2వ అధ్యాయం 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిష్యువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్లి, అక్కడ ఒక ప్రవచనం, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఈరోజు మరణం వరకు అక్కడ ఉండేను. ఎక్కడుంది ప్రవచనం? హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నమాట. హోషేయ గ్రంథం 11:1 ఉంది. దాన్ని మత్తయి సువార్త 2:15 మత్తయి గారు ఆత్మదేవుని సహాయంతో కనెక్ట్ చేస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో అంటే 12 నుంచి 16 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ప్రవచనం, జబులూని దేశములు నప్తాలి దేశమును యుద్ధాలు కావలన సముద్ర తీరమున అన్యజన నివసించు గలడేయు చీకట్లో కూర్చునిన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశంలోను మరణఛాయల్లో కూర్చునిన్న వారికి వెలుగు ఉదయించాను అని ప్రవక్త అనే ఇష్యూ ద్వారా పరకబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగాను. ఎలా జరిగింది? ఆ ప్రాంతాలకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, వెలుగు ఉదయించింది, మరణ ప్రదేశంలోను మరణఛాయల్లోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించాను, ఉదయించాను అని పాస్ట్ టెన్స్ లో ప్రవచనం రాయబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, దాన్ని యేసుక్రీస్తు ప్రభు పరిచర్య కొరకు రాయబడ్డట్లుగా మత్తయి గారు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, కనెక్షన్ చూపిస్తున్నాడు. ఇక్కడ ప్రవచనాలు ఎత్తిపెట్టి కూడా రాయబడ్డాయి. మనం నేను బలిని కోరను కనికరమునే కోరుతున్నాను అన్నమాట 9వ అధ్యాయంలో మన ఉదయకాల బైబిల్ స్టడీలో స్టడీ చేస్తా ఉన్నా. ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు మాట్లాడాడు, దాని ఇంటర్ప్రిటేషన్ మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే కొత్త నిబంధన ఇంటర్ప్రిటేషన్ దగ్గర మనం పాత నిబంధన ప్రవచనాలు ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు కొత్త నిబంధనలో ఉన్న కనెక్షన్స్ మనం చూడాలి. అప్పుడు మనం తప్పుగా అర్థం చేసుకోకుండా సరైన అవగాహనతో మనం ఉండగలుగుతాం, సరైన అవగాహనతో మనం ఉండగలుగుతాం. అలా కాకుండా ఒకవేళ ఆ కనెక్షన్ ఏమీ లేకుండా పాత నిబంధన ప్రవచనాన్ని మనం ఆధారం చేసుకుని మాట్లాడడం ప్రారంభిస్తే ఇక రూమర్స్ వస్తాయి, గాసిప్స్ వస్తాయి, ఊహలు వస్తాయి, ఊహాజనకమైన సిద్ధాంతాలు వస్తాయి. అవి కల్ట్స్ స్టార్ట్ అవడానికి, కల్ట్స్ భిన్నమైన బోధలు, భిన్నమైన మత శాఖలు పుట్టడానికి అదే కారణమయ్యే. చాలాసార్లు ఎవరూ చెప్పినట్టుగా నేను చెప్పకూడదు, ఎవరూ చెప్పని విషయాలు నేను చెప్పాలి, నేను చెప్పేవి ప్రత్యేకంగా ఉండాలి, నేను చెప్పేవి అద్భుతంగా ఉండాలి, నా బుక్స్ బాగా అమ్ముడైపోవాలి, నా ప్రసంగాలు జనం బాగా వినాలి అనుకున్నప్పుడు ఎవరూ చెప్పని విషయాలు చెప్పడానికి ట్రై చేసి వాళ్ళు కలిసిని ప్రారంభించారు. అందులో మార్మన్స్, యెహోవా సాక్షులు, సెవెంత్ డే వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ దగ్గర మనం జాగ్రత్త పడాల్సిందే. కాబట్టి అర్థం చేసుకుందాం. ఇప్పుడు పాత నిబంధన ప్రవచనాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు అక్షరార్థం తీసుకోవద్దు, పోలికలను లిటరల్ గా తీసుకోవద్దు, కొత్త నిబంధన కరెక్షన్ చూడాలి. ఏసయ్య బోధలతో కనెక్షన్ ఏమైనా ఉందా, అపోస్తలు ఎక్కడైనా దాన్ని ప్రస్తావించారా, వాటిని మనం చూడడం. అప్పుడు కొత్త నిబంధన వెలుగులో పాత నిబంధన ప్రవచనాన్ని ఇంటర్ప్రిట్ చేస్తే మనకి సరైన భావన వస్తుంది అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిన్సిపల్. రెండవ మాట కొత్త నిబంధన ప్రవచనాలను ఎట్లా మనం ఇంటర్ప్రిట్ చేయాలి. కొత్త నిబంధన ప్రవచనాలను ఇంటర్ప్రిట్ చేయడానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే కాలాన్ని అర్థం చేసుకోవటం. ఇది ఇక్కడ మనం మొదటి పేతురు పత్రికలో మాట చదివే మూల వాక్యం 1:10, ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చానో దాన్ని పరిశీలనగా తెలుసుకున్నారు. కాలాన్ని వాళ్ళు పరిశీలనగా తెలుసుకున్నారు అన్న విషయాలు మనం చూసాం. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనానికి వెళ్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 34వ వచనానికి వెళ్తే ఒక్క అలారం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించిన ప్రవచనాలని వివరిస్తున్న ఈ సన్నివేశంలోనే ఆయన కాలం కోసం మాట్లాడుతా ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 34వ వచనంలో ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన రాకడ సంభవాల కోసం మాట్లాడుతూ ఆయన ఇది ఎప్పుడు జరుగుతుంది అన్న మాటలు మాట్లాడుతున్నాడు. ఈ తరం గతింపదని పెద్ద ప్రశ్న ఏంటంటే, మరి ఆ తరంలో ఇవన్నీ అయిపోయా, ఆ తరంలో ఇవన్నీ అయిపోయా, ఈ తరం అన్నప్పుడు ఏంటి ఆయన ఉద్దేశం? దాన్ని మనం కన్ఫ్యూజన్ లోనే ఉంటాం. ప్రకటన గ్రంథంలో సంభవాలు మాట్లాడుతున్నప్పుడు కూడా ఇవి త్వరగా జరగబోతున్నాయి, లేకపోతే 1000 సంవత్సరాలు గడిచే వరకు, 1000 సంవత్సరాల పాలన, 1000 సంవత్సరాలు కొన్ని నెంబర్లు ఉంటాయి, 12 వారాలు, 70 వారాలు, ఈ కాలాలు మనం కొత్త నిబంధనలో ఆ సమయాన్ని కొంచెం మనం అర్థం చేసుకోవడం దగ్గర జాగ్రత్త పడాలి. అక్కడే ఎప్పుడు జరుగుతాయి అన్నది, జరుగుతున్న విషయాల్ని మనం కాన్సన్ట్రేషన్ చేయడంతో పాటు కాలాల విషయంలో మనకి అర్థం కానట్టుగా ఉంది. 1000 సంవత్సరాలు ఒక దినం అన్నాడు, ఒక దినం 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఉన్నాయి. అవి మనకి అక్కడ కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందే. తర్వాత కొత్త నిబంధన ప్రవచనాలు మనం వివరిస్తున్నప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా పాత నిబంధనలో అర్థం కాని విషయాలు కొత్త నిబంధనలో చాలా స్పష్టంగా ఉన్న విషయాలు పునరుద్ధానం కొరకు, రాకడ కొరకు, రెండవ రాకడ కొరకు చాలా వివరణ ఉంది. మన అప్పటి వరకు తెలియని విషయాలన్నింటినీ ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు, అపోస్తలు మాట్లాడుతూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు బోధలో ఉన్న స్పష్టత దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చదివాం. సమాధులు తెరవబడతాయి, మృతులు సజీవులు అవుతారు, అభిషక్తుడు నిర్మూలమవుతాడు అని దానియేలు గ్రంథంలో ప్రవచనం ఉంది. జకరియా గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. వాటిని కొత్త నిబంధనలో చాలా స్పష్టత మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 5:28-29. యోహాను సువార్త 5:28-29 చదివితే, దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారు వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారి జీవ పునరుద్ధారణకును కీడు చేసిన వారి తీర్పు పునరుద్ధారణకు బయటకు వచ్చేదరు. దానియేలు ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఆయన శబ్దం వినువారు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారణం గురించిన విషయాలు ఆయన కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. దాని 12:48 యోహాను సువార్త 12:48 చదివితే, 12:48, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపున వాడికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటే అంత్య దినమున వానికి తీర్పు తీర్చును. వాడి తీర్పు ఆయన మొదటి రాకడలో తీర్చాడా? లేదు, నేను తీర్పు తీర్చడం రాలేదు అన్నాడు. మరి ఎప్పుడు తీర్పు తీరుస్తాడు? అంత్య దినాన తీర్పు ఎప్పుడు జరుగుతుంది? కొత్త నిబంధనలో చాలా స్పష్టంగా మనం ఏవేవి ఇప్పుడు జరుగుతాయి, వేటి తర్వాత ఏవి జరుగుతాయో యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టత ఇవ్వగలిగారు. కొన్ని విషయాలు చెప్తే మీకు అర్థం కాదు, ఆత్మదేవుడు చెప్తాడు, ఆయన పంపిస్తాను అని మాట్లాడారు. ఆయన సర్వసత్యంలోకి చాలా విషయాలు, అవసరమైన విషయాలు పూర్తిగా అన్ని అర్థమైపోతాయని నేను చెప్పలేను. కానీ పాత నిబంధనలో ముసుగుగా ఉన్నవి, అస్పష్టంగా ఉన్నవి, అర్థం కాకుండా ఉన్నవి, యేసుక్రీస్తు ప్రభు వాటిని బయలుపరిచారు. ఆత్మదేవుని సహాయంతో అపోస్తలకు ఆ విషయాలు బయలుపరచబడ్డాయి. దేవుని యొక్క ప్రణాళిక ఏర్పాటు క్రీస్తు మర్మం దేవదర్శనం ద్వారా నాకు బయలుపరచబడిందని పౌలు ఎఫెసీ పత్రికలో రాస్తూ వచ్చాడు. అన్ని జనుల గురించిన దేవుని ఏర్పాటును రాస్తూ వచ్చాడు. అన్య జనులు అన్ని దిక్కుల నుంచి వస్తారు. యేసుక్రీస్తు ప్రభు కూడా బోధల్లో తూర్పు నుంచి, పడమటి నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి అనేక జనాలు వచ్చి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలకు కొత్త నిబంధనలు చాలా స్పష్టత. మొదటి తెస్సలోనికి పత్రిక 4:15 చదివితే నేను ముగిస్తున్నా. తెస్సలోనిక మొదటి పత్రిక 4:15 నుంచి మనం చదివితే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండి మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరం. ఇది తెలియకుండా ఉండటం మంచిది కాదు అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఏం జరుగుతుందో మాట్లాడుతున్నాడు. 16, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోక నుంచి ప్రభు దిగి వచ్చును, క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు. ముందుగా వాళ్ళు ఇస్తారు, ముందుగా వెళ్ళిపోయిన వారు ప్రభు తీసుకొని వస్తాడు. మరి మన పరిస్థితి ఏంటి? ఆ మీదట సజీవులమై నిలుచుండి మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. 2:5 5:5 వివరిస్తున్నాడు. ఎట్లా వస్తుంది? 5:2 రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చానో అలాగే ప్రభు దినం వచ్చిందని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకుని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించిన గనుక వారెంత మాత్రం తప్పించుకోలేరు. కావున పిల్లరా, పాత నిబంధన ప్రవచనాలను మనం ఏవైనా మాట్లాడుతున్నప్పుడు కొత్త నిబంధన కనెక్షన్స్ మనం అర్థం చేసుకుంటూ కొత్త నిబంధన లెన్స్ లో పాత నిబంధన ప్రవచనాలు చూస్తే చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకు అలా అంటే, కొత్త నిబంధనలో యేసయ్య చాలా విషయాలు రివీల్ చేశారు. ఆత్మదేవుడు అపోస్తల ద్వారా చాలా విషయాలు రివీల్ చేశారు. స్పష్టంగా ఉన్న విషయాలు మనం చూడగలుగుతాం. ఒకవేళ ఈ జాగ్రత్త తీసుకోకపోతే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభునే సిగ్గు వేశారు. ఇది అర్థం కాక దేవదోషం చేస్తున్నాడు అని వారు మాట్లాడి, రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని రాజ్యద్రోహ నేరాన్ని మోపి ఆయనే సిలువేశారు. అర్థం చేసుకోకపోతే అంత పెద్ద ప్రమాదం ఉంది, అంత పెద్ద ప్రమాదం ఉంది. కలుసు భిన్నమైన బోధలు, తప్పుడు బోధలు పెట్టరేగిపోతున్న పరిస్థితుల్లో తప్పకుండా వీటిని మనం అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రధానంగా ఈ ప్రవచనాలను అర్థం చేసుకోవటం ద్వారా మనం జ్ఞానాన్ని బాగా సంపాదించుకొని మాకు మర్మం అర్థమైపోయింది, మాకు చాలా విషయాలు అర్థమైపోయాయి, ఎక్కడా లేని మర్మాలన్నీ ఇక్కడ నేను వింటున్నావు అని గొప్పలు చెప్పుకోవడానికో లేకపోతే తృప్తి చెందడానికో నాలెడ్జ్ గెయిన్ చేసి గర్విష్ఠులుగా మారిపోవడం కోసమో కాదు. ఈ సంగతులన్నీ అర్థం చేసుకోవడం ద్వారా, ఎస్కటాలజీని మనం స్టడీ చేయడం ద్వారా, రాకడ సంభవాలను గ్రహించడం ద్వారా మనం ఏం సాధించబోతా ఉన్నాం? ఒక్క మాట, రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం, రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి రాకడ విషయాలు మాట్లాడుతూ, రాకడ విషయాలు మాట్లాడుతూ 11, 12 ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనక ఆకాశంలో రగులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తన తోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారే ఉండవరనని ఈ మాటలు రాయబడుతున్నాయి. మనం ప్రిపేర్ కావడం కొరకు, మనం సిద్ధపడుతూ అనేకను సిద్ధపరచడం కొరకు ఈ విషయాలు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. అటు ప్రభు చిత్తమైతే రాకడ సంభవాలను అర్థం చేసుకునే ప్రవచనాల దగ్గర ఖచ్చితంగా ఈ జాగ్రత్త మీ స్టడీలో మీరు పాటించాలి. నేను కూడా ఆ రూల్స్ ను పాటిస్తూనే కొన్ని మన మేలు కొరకు, మన దిద్దుబాటు కొరకు, మన సిద్ధపాటు కొరకు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డ వధువుగా మనం ఉండడం కొరకు ఏమి ఆయన జరుగుతాయి అంటున్నాడు, వాటిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ విషయాలు గ్రహింపులోకి రావడానికి భవిష్యత్తు ధ్యానాల్లో ప్రభు మనందరికీ సహాయం చేసి నడిపించిన గాక. ఆమేన్.